गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मः तस्मै श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरम् यत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः।
ఆహార నియమాలు అందరూ పాటించిన వాళ్ళైనా ఎవరైనా బ్రేక్ చేసి ఉంటే మీ అంతటి మీరే నెమ్మదిగా లేచి బయటికి వెళ్ళిపోండి. ఆధ్యాత్మిక జగత్తులో స్వాతంత్ర్యము అంటే మీ యొక్క నిర్ణయాలే ఫైనల్. మీ మీద ఎవరో ఒక బాస్ ఉండి కర పట్టుకుని మీరు చేశారా లేదా అనేది ఉండదు, అది నేర్చుకుందాం మనం. మీరు వినొచ్చు కానీ దీక్షలో కూర్చోకండి, దీక్షాపత్రాలు తీసుకోకండి. కానీ నింపిన బాధ్యత తీసుకోండి. తేడా అర్థమవుతుందా ఏం చెప్తున్నాను? ఆధ్యాత్మికతలో మొదటి నియమం అది, సెల్ఫ్ డిసిప్లిన్. ఈ సెల్ఫ్ డిసిప్లిన్ అనేటటువంటి నియమము తెలియకపోవటం వల్ల చాలామంది అడుగుతూ ఉంటారు, భగవంతుడు ఈ సృష్టిని ఇలా ఎందుకు సృష్టించాడు, ఇన్ని బాధలు పెట్టకుండా ఉంటే బాగుంది కదా. మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, బాధలు భగవంతుడి వల్ల రాలేదు, మీరు నియమాలు అతిక్రమణ చేయటం వల్ల వచ్చాయి. నిప్పుతో మనం ఎంత లాభాలు పొందుతున్నాం, ఈనాడు ఉన్నటువంటి సివిలైజేషన్ మొత్తము కూడా నిప్పు వల్లేగా. మరి ఆ నిప్పు కాల్చింది భగవంతుడు, నిప్పు ఎందుకు తయారు చేశాడు అని అడిగితే మనం మూర్ఖులం. భగవంతుడు తప్పు కాదు, మన తప్పు. నిప్పులో చేపెట్టడం, దాన్ని సవ్యంగా ఉపయోగించుకోలేకపోవడం. భగవంతుడు ఒక విశేషమైనటువంటి నియమావళి మనకి ఇచ్చి ఉన్నాడు. ఆ నియమావళి మీరు ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఈ దీక్షా కార్యక్రమంలో మొట్టమొదట మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే సెల్ఫ్ డిసిప్లిన్. మీ అంతటా మీరు మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. కానీ మనంతట మనము రకరకాల ప్రయోగాలు చేసి సవరించుకోవాల్సిన అవసరం లేకుండా మనకంటే ముందులు వచ్చినటువంటి మహాత్ములు పెద్దలు వాళ్ళ అనుభవాలను క్రోడీకరించి మీరు ఇలా జీవిస్తే మీకు ఈ కొన్ని రకాల కష్టాలు ఉండవు అని చెప్తే దాన్ని సైన్స్ అంటున్నాం మనం. గబగబగబగబ ముందు నేర్చేసుకుంటున్నాం. ఏదైనా ఒక సైన్స్ పుస్తకం తీస్తే వాడు 18th century నుంచి మొదలెడతాడు, ఫలానా సైంటిస్ట్ ఇలా చేశాడు, ఫలానా సైంటిస్ట్ ఇలా చేశాడు అని. అదే పుస్తకంలో గబగబగబగబగబ ముందుకు వచ్చేసి ఈనాడు విజ్ఞానం ఎక్కడుందో చెప్తాడు. ఇదివరకు వాళ్ళు చేసిన ఉప్పులు చెప్తాడు, తప్పులు చెప్తాడు. తప్పులు వదిలేస్తాం, ఉప్పుల్ని తీసుకుంటాం. ఫామ్ ఫిల్అప్ చేసామా? సెల్ఫ్ డిసిప్లిన్ అది మనం నేర్చుకోబోతున్నాం. ఆ నేర్చుకోబోవటానికి మొట్టమొదట బాహ్య జగత్తులో వచ్చినటువంటి పరిస్థితులు ఏంటి అంటే ప్రతి దేశము కూడా మెల్లిమెల్లిగా స్వతంత్రం అయిపోతుంది. దేశం స్వతంత్రం అయితే సరిపోదు, రాష్ట్రాలు స్వతంత్రం అవ్వాలి, ప్రావిన్సెస్ నుంచి ఊళ్ళు స్వతంత్రం అవ్వాలి, ఊళ్ళు స్వతంత్రం అయిన దగ్గర నుంచి ఇళ్ళు స్వతంత్రం అవ్వాలి. ఇంచేత ఆ స్వతంత్రం కోసం వచ్చేటటువంటి గందరగోళాలు, ఈ దెబ్బలాట్లన్నీ కూడా ఈ తెలంగాణ ఎడ్యుకేషన్ కావండి, నక్సలైట్స్ యొక్క గందరగోళం కానివ్వండి, ఇవంతా కూడా ఖచ్చితంగా సవ్యముగా ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులే. అది అర్థం చేసుకుంటే తప్ప ఈ దీక్షా కార్యక్రమం మీకు ఉపయోగపడదు. దీనికి ఫార్ములా ఏం చెప్పుకుంటున్నాం మనం, నేచర్ ఈజ్ ఆల్వేజ్ రైట్. ప్రకృతిలో ఏది జరుగుతుంటే అది కరెక్టే. అది ఎలా కరెక్టో మీరు అర్థం చేసుకోవాలి తప్ప మీరు అనుకున్నట్టు పరిస్థితులు మారాలి అని కోరకూడదు. దాన్ని సైన్స్ అంటాం మనం. సైన్స్లో ప్రయోగాలు చేస్తాం, మనం అనుకున్నటువంటి ఫలితం రాకపోతే కోపం తెచ్చుకుని అసలు సైన్సే తప్పు అన్నాం మనం. ఎక్కడో మన ఆలోచన విధానంలో తప్పు ఉంది, దాన్ని సవరించుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దాన్ని సవరించుకోవటానికి ప్రయత్నం చేస్తూ 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 మనకు కావాల్సినటువంటి ఫలితాల వైపు వెళ్ళిపోతాం మనం. అంతే కదా సైన్స్లో. ఆ దీక్ష మీరు ఇప్పుడు తీసుకుని దాన్ని అర్థం చేసుకుంటే చాలు, టెక్నికల్ పాయింట్ ఇంతే. దీక్షలో మీరు నేర్చుకోవాల్సినది కుటుంబంలో జీవిస్తున్నటువంటి వాళ్ళు అయినా, పాలిటిక్స్లో ఉన్నటువంటి వాళ్ళైనా, ఏ క్షేత్రంలో ఏ విధమైనటువంటి బంధాలు కలిగి జీవిస్తున్నటువంటి వ్యక్తులైనా మీరు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఉన్న పరిస్థితులు కరెక్టే, అత్త బాధ పెడుతోందా, ఆడపడుచు బాధ పెడుతోందా, భర్త మన వైపు మాట్లాడకపోయినా, ఇది ఆడవాళ్ళకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్. మగాళ్ళకు వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ ఇంతకంటే చాలా ఎక్కువ ఉన్నాయి. ఆఫీస్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, పాలిటిక్స్లో ఉండేటటువంటి ప్రాబ్లమ్స్, పని మనుషులతో వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే సవ్యమైనటువంటి అవగాహన లేక. జత నేను చాలా కష్టాల్లో ఉన్నాను మాస్టారు, నా కష్టాలు తీసేయండి అది అడగటం బదులు, అసలు ఈ కష్టాలు ఎందుకు వచ్చాయి, ఈ కష్టాలను నేను ఎలా అన్వయించుకోవాలి అనేది కనుక మీరు నేర్చేసుకుంటే మీకు కష్టాలు ఉండవు. మీ యొక్క విశేషమైనటువంటి అదృష్టం ఏమిటి అంటే, మార్గశిర మాసంలో దీక్ష తీసుకుంటున్నారు. మార్గశిర మాసము మాసానాం మార్గశీర్షం, ఈ విద్య నేర్చుకోవటానికి చాలా అద్భుతమైనటువంటి నెల, 12 నెలల్లో చాలా ముఖ్యమైనటువంటి నెల మార్గశిర మాసము. దేవతల యొక్క బ్రాహ్మీ ముహూర్తము అంటాం దీన్ని. అదే మీరు మీకు స్పెషల్గా మీరు గొప్పలు చెప్పుకోవచ్చు, రాబోయే రోజులలో మేము మార్గశిర మాసంలో దీక్ష తీసుకున్నాము అని. కానీ దీక్ష తీసుకున్నాక మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకటి గుర్తుంచుకోండి, ఎంట్రన్స్ పరీక్ష రాశారు, మంచి ర్యాంక్ వచ్చింది, సీట్ వచ్చేసింది, జాయిన్ అయిపోయారు. జాయిన్ అయిపోయిన తర్వాత మీరు చదువుకోకపోతే మళ్ళీ మొదటికి వస్తారు. ఇంకా మార్గశిర మాసంలో మాస్టర్ చెప్పారు, మేము చాలా అదృష్టవంతులం, మేము దీక్ష తీసుకున్నాం కనుక మిగతా వాళ్ళకంటే చాలా గొప్పవాళ్ళం అనుకుంటే కుదరదు. అదృష్టవంతులం అంతవరకు డౌట్ లేదు. చాలా సీరియస్గా చెప్పినటువంటి కార్యక్రమాలు మీరు పాటించవలసి ఉంటుంది. ఈ పాటించవలసినటువంటి కార్యక్రమాల్లో 3 ముఖ్యమైనటువంటి చరణాలు ఉంటాయి, జపము, ప్రాణాయామము, ధ్యానము. ఇవి 3 ఆధ్యాత్మిక జీవితంలో కాగితము, పెన్ను, టెక్స్ట్ బుక్ లాంటివి. కాగితము, పెన్ను, టెక్స్ట్ బుక్ లేకుండా ఫోటో క్లాసులు చదువుకోలేము, రీసెర్చ్ వర్క్ చేయలేము. కాగితము, పెన్ను, టెక్స్ట్ బుక్ అదే అయినా, టెక్స్ట్ బుక్ అంటే నా ఉద్దేశం అక్షరాలు, అక్షర జ్ఞానము. దాన్ని ఉపయోగించుకునే విధానము ఎల్కేజీలో ఒకలాగా ఉంటుంది, రీసెర్చ్లో ఒకలాగా ఉంటుంది. ఈ జపము, ప్రాణాయామము, ధ్యానము మహర్షులు ఉపయోగించుకున్నారు, మనము ఉపయోగించుకుంటున్నాం, ఋషులు ఉపయోగించుకున్నారు, భక్తులు ఉపయోగించుకున్నారు. ఆధ్యాత్మికతలో జ్ఞానయోగులు, కర్మయోగులు, తపస్సు చేసేటటువంటి వాళ్ళు, ఇలా రకరకాలుగా మనము గ్రేడేషన్ ఇస్తాం. కానీ ఏ గ్రేడేషన్ ఇచ్చినా ఆధ్యాత్మిక విద్య వైపు మీరు వెళ్ళాలి అంటే ఈ 3 మీరు ఉపయోగించుకుని తీరాలి, జపము, ప్రాణాయామము, ధ్యానము. అది గుర్తుంచుకోండి. మీకు ఈ పుస్తకం ఇచ్చి ఉంటారు చూడండి, తీయండి బట్టి ఇలాంటిది ఉంటుంది చూడండి, అందరికీ పెట్టామా ఈ దాంట్లో దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము అని ఉంటుంది చూడండి. అన్ని కాగితాలు బయటికి తీసేయండి, గాలికి ఎగిరిపోదు అనుకుంటే అన్నీ బయట తీసి పెట్టండి, అన్నీ ఉపయోగించుకోవాలి. ఇది మిమ్మల్ని మహావతార బాబాజీ స్థాయి వరకు తీసుకెళ్ళిపోయేటటువంటి కిట్, మీరు ఉపయోగించుకోవటం బట్టి ఉంటుంది అంతే. కానీ ఒకరోజులో అవరు, మినిమం 6 మంత్స్, మ్యాక్సిమం 12 బర్త్స్ ఆరు నెలల్లోనూ మీరు వెళ్ళిపోవచ్చు ధ్రువుడిలాగా, లేదు మేము మెల్లిగా మార్చ్ సెప్టెంబర్ పరీక్షలు రాసుకుంటే వెళ్తాము అంటే 12 జన్మల్లో మహావతార్ బాబాజీ స్థాయికి వెళ్ళిపోగలరు. ఈసారైతే ఈ లాస్ట్న దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రము అని ఉంటుంది చూడండి. అందరూ తీసుకున్నారా? వాళ్ళు ఎందుకు ఖాళీగా కూర్చున్నారు? దీక్ష తీసుకున్నారా? మరి దీక్ష తీసుకుంటే ఇవి ఉంటాయిగా, ఇవి లేకుండా ఎందుకు వచ్చారు? ఇవి లేకుండా వచ్చిన వాళ్ళు బయటకు వెళ్ళిపోండి. దీక్ష తీసుకున్నారు అంటే పరీక్ష రాయటానికి కాగితం పెన్ను లేకుండా వస్తే అట్ట బయటకు వెళ్ళిపోండి. బయటకు వెళ్ళిపోండి అంటే వినండి, నుంచోండి అంతే. నువ్వు అంతే, అందరికీ అంతే. ఒకళ్ళకి ఒక రూలు, ఒకళ్ళకి ఒక రూలు ఉన్నాయంటే. దీక్ష ఇదివరకు మీరు తీసుకుంటే అర్థం చేతులు ఊపుకుంటూ రమ్మనా, తెలుసు కదా అప్పుడు ఏం చెప్పానో నేను. కొంచెం దూరం, మీరు దూరంగా ఉన్నారు అంటే అస్పృశ్యులుగా ఉన్నారు అని అర్థం. పంచములు అయిపోయారు క్షణానికి మీరు, తర్వాత మళ్ళీ అగ్రవర్ణానికి వచ్చిరుగాది. నియమాలు కొంచెం సీరియస్గా చూసుకోండి అయ్యా. మీరు నేను చూడాలంటే ఎట్టా ఇవంతా? చెప్పాను ఏంటి, కర్ర పట్టుకోమంటే ఏమమ్మా నీ కర్ర ఏది? మరి నీ కర్ర ఇచ్చింది ఎందుకు? పద్ధతి ప్రకారం ఉండకపోతే ఆధ్యాత్మికత ఫార్స్ అయిపోవటానికి ఇదే కారణం. ఎందుకు ఫార్స్ అయిపోయింది అంటే అంతే, ఈ చెవితో వింటాం, ఈ చెవితో వెళ్ళిపోవటం. మీకు ఒక ఫోటో కూడా ఇవ్వబడి ఉంటుంది, గురు పరంపర ఫోటో, అది కూడా తీసుకోండి. దాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇవి రెండు ధ్యానానికి, జపానికి ఆధారభూతమైనటువంటి కాగితాలు. నాకు ఫోటో ఏమో చూపిస్తే ఈజీ అవుతుంది. ఈ ఒక్క ఫోటో రాబోయే 24 కోట్ల సంవత్సరాల వరకు మీకు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదం చేస్తుంది. ఉపయోగించుకోవటం రావాలంతే. మీకు ఎడం వైపు తిరుపతి తిరుమల ఫోటోలో పైన విమాన గోపురం కనిపిస్తోంది. మీకు కనిపిస్తోంది అందరికీ? దాని కిందన తిరుమల కొండలు ఉన్నాయి. ఇటువైపు కైలాస పర్వతం ఉంది. ఇది మనకి రక్షణ. ప్రతి ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక కొండను తన తండ్రిగా చెప్పుకుంటాడు. రోణ మహర్షి, ఆత్మజ్ఞానం తప్ప ఇంకేమీ అక్కర్లేదు, నువ్వెవరువో నువ్వు తెలుసుకో అని చెప్పినటువంటి వ్యక్తి కూడా చివరికి అరుణాచలేశ్వరుడు దగ్గరకు వచ్చేసరికి ఆయన నా తండ్రి, ఆయన పిలుపు విని నేను అరుణాచలానికి వెళ్ళాను అని ఆయన చివరి క్షణాల వరకు కూడా ఆ అరుణాచల పర్వతానికి పరిక్రమలు చేస్తూ వచ్చాడు. తండ్రిగా స్వీకరించాడు రమణ మహర్షి. లాంటి ఆత్మజ్ఞానము తప్ప ఇంకేమీ అక్కర్లేదు, సంబంధ బాంధవ్యాలన్నీ కూడా అనవసరము అని చెప్పినటువంటి వ్యక్తి కూడా అరుణాచలేశ్వరుడు దగ్గరకు వచ్చేసరికి ఆయన నా తండ్రి, మొత్తము నా ఆధ్యాత్మిక సాధనకు రక్షణ ఆయన వల్లే నాకు వచ్చింది అని చెప్పాడు. పూజ్య గురుదేవుడు శ్రీరామ శర్మ ఆచార్య స్పష్టంగానే హిమాలయాలు నా తండ్రి అని చెప్పాడు. క్రైస్తవ మహమ్మదు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జీవితం యొక్క పరాకాష్ఠ కొండల మీదే సంపాదించుకున్నారు. ఆ విధంగా కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనము చాలా అదృష్టవంతులము. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ యొక్క ఆరాధ్య దైవము వెంకటేశ్వర స్వామి. ఆయన 7 కొండలు, ఒక కొండ కాదు, మనం మిగతా వాళ్ళకంటే 7 కొండలు రెట్లు ఎక్కువ అన్నమాట. అయితే ఈనాడు మీరు ఏం దీక్ష తీసుకోబోతున్నారు అంటే ఆ తిరుమల కొండలు నా తండ్రి, హిమాలయాలు నా యొక్క తండ్రి. కళ్ళు మూసుకుని ఒకసారి ఆ ఫోటోని చూసుకుని దీన్ని మీరు మనసులో దింపుకోండి. ఒక రోజులో వచ్చేయకపోయినా పర్వాలేదు. ఈ బొమ్మ తిరుమల కొండలు, కైలాస శిఖరం మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుడు. ఈ కైలాస శిఖరం మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుడు తమాషాగా వస్తాడు. యాక్చువల్గా సూర్యుడు ఎక్కడ వస్తాడు? తూర్పు దిశలో వస్తాడు. కానీ కైలాస పర్వతం ఎటువైపు ఉంది? ఉత్తర దిశలో ఉంది. కానీ సూర్యుడు ఇక్కడ ఉదయిస్తున్నట్టు కనిపించటం అక్షరాల మీకు కనిపిస్తుంది వాస్తవికంగానే. అక్కడ కారణం ఏంటి అంటే అది హిమాలయ కొండలు కనుక ఆ నీటి బిందువులలో తూర్పు దిశను ఉదయిస్తున్నటువంటి సూర్యుడు యొక్క రిఫ్లెక్షన్ కనిపిస్తుంది బంగారు రంగులో. ఇంజత తూర్పు దిశలో కైలాస పర్వతం మీద ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, ఇటువైపు హిమాలయాలు. ఒకసారి కళ్ళు మూసుకుని మొత్తం చిత్రాన్ని మీరు ఊహించుకోండి. తిరుమల కొండ, ఉదయిస్తున్నటువంటి సూర్యుడు, కైలాస శిఖరము. నాతో పాటు చెప్పండి, ఈనాటి నుంచి నా యొక్క జీవితము తిరుమల కొండలలో ఉన్న, హిమాలయాలలో ఉన్న, యోగుల యొక్క, ఋషుల యొక్క మార్గదర్శనములో నడుస్తుంది. కంటికి ప్రత్యక్షముగా కనిపించే సవిత శక్తిని నా హృదయంలో ధారణ చేసుకుని నా జీవితాన్ని ఆ సూర్యుని యొక్క ఆదేశాల మేరకు నడుస్తాను. అది మనసులో అనుకోండి. ఆ ఊహ స్పష్టంగా మీ కంటి ముందు ఉంచుకోండి. ఆ దివ్యత్వాన్ని, ఆ ధైర్యాన్ని మీరు పొందండి. తిరుమలలో ఉన్నటువంటి ఋషుల సముదాయము, హిమాలయాలలో ఉన్నటువంటి ఋషుల సముదాయము, వాళ్ళు మన్నే కాంటాక్ట్ చేయడానికి ఉపయోగించేటటువంటి శాటిలైట్ ఏంటి అంటే సూర్యుడు. మన కమ్యూనికేషన్స్ కోసం ఎలాగైతే ఈ శాటిలైట్స్ని, వాటిని, వెబ్సైట్స్కి ఉపయోగించుకుంటున్నామో, ఋషులు తమ జ్ఞానాన్ని అందజేయటానికి ఉపయోగించుకునేటటువంటి శాటిలైట్ సూర్యుడు. ప్రాకృతికమైనటువంటి శాటిలైట్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. అంచేత సూర్యుడిని కనుక మనము జాగ్రత్తగా ఉపయోగించుకుంటే జగచ్చక్షుః జగత్సాక్షి ఎందుకవుతాడు అంటే, ఇప్పుడు ఎలాగైతే వెబ్సైట్ ఇంటర్నేషనల్గా ప్రపంచం అంతటా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మనకి అందజేయగలుగుతుందో, సూర్యుడిని అలా ఉపయోగించుకున్నారు ఋషులు. ఆ ప్రాకృతికమైనటువంటి ఆ గోళాన్ని సూర్యుడు, ఋషులు అలా ఉపయోగించుకున్నారు. అది ఎలా ఉపయోగించుకున్నారో మనం నేర్చుకోబోతున్నాం. అంచేత సూర్యుడు అంతరిక్షంలో ఉన్నాడు అంటే మీకు ఉన్నటువంటి అన్ని సమస్యలకు పరిష్కారం అక్కడే ఉన్నది, సూర్యుడి దగ్గరే ఉన్నది. ఈనాటి నుంచి మీరు ఆ అద్భుతమైనటువంటి యోగి కులంలో మెంబర్స్గా జాయిన్ అవుతున్నారు. ఇంకా మీకు ఏ విధమైనటువంటి అజ్ఞానము ఉండదు, సర్వజ్ఞత్వం ఉంటుంది. సర్వసమర్థులైనటువంటి ఋషులతో మీ యొక్క బాధని చెప్పుకుని వారు ఇచ్చినటువంటి మార్గదర్శనంలో నడవగలిగేటటువంటి సామర్థ్యం మీకు ఉంటుంది. దాన్ని, ఆ స్ఫూర్తిని, ఆ ఉత్సాహాన్ని పొందండి. ఈ ఫోటో చూసినప్పుడల్లా మీకు గుర్తు రావాలి, భౌతికమైనటువంటి తల్లిదండ్రులు వాళ్ళు కాదు, నాకు హిమాలయాలలో ఉన్నటువంటి గురుసత్తా రక్షణగా ఉన్నది, తిరుమల కొండలలో ఉన్నటువంటి గురుసత్తా నాకు రక్షణలో ఉన్నది, వీళ్లతో నేను సంబంధం పెట్టుకోవటానికి సూర్యుడు అంతరిక్షంలో ఉన్నాడు, ఇక్కడ శాటిలైట్ లింక్ లేదండి, అంచెల కమ్యూనికేషన్స్ రావండి అనేటటువంటి ప్రాబ్లము మీకు ఉండదు. ఆ సూర్యుడిని మనము అలా ఉపయోగించుకోబోతున్నాం. తిరుమల కొండలు, ఆ సూర్యుడు, ఆ హిమాలయాలు మీరు ఎంత స్పష్టంగా చూస్తే అంత మంచిది. ఈ ఫోటోలన్నీ కూడా ఒరిజినల్ ఫోటోల నుంచి తీసుకున్నావు కనుక మీకు డైరెక్ట్ లింక్ ఉంటుంది. అందుకే గర్భగుడిలో వాటిలో ఫోటోలు తీసుకునేవారు. కానీ సూర్యుడు అందరికీ తీసుకోవటానికి మీరు లింక్ పెట్టుకోవాలి తప్ప పాపం ఆయన అక్కడే ఉన్నాడు అంతరిక్షంలో. ఆ లింక్ మీకు ఈనాటి నుంచి ఏర్పడుతుంది. ఈ లింక్ ఏర్పడిన తర్వాత మీ ఫోటోని చూసుకోండి. హిమాలయాల కిందన రామకృష్ణ పరమహంస, శారదామాత చిత్రాలు ఉన్నాయి. ఆ చిత్రాన్ని చూసుకుని మీ మూలాధారం దగ్గర రామకృష్ణ పరమహంస శారదామాత ఉన్నారు అని భావన చేసుకోండి. మీలో మూలాధారం అంటే అందరికీ తెలుసు కదా, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పక్కర్లేదుగా, కళ్ళు మూసుకొని రామకృష్ణ పరమహంసని శారదామాతను మీ మూలాధారం దగ్గర ఉంచుకోండి. దత్తాత్రేయ షట్చక్ర స్తోత్రం చూడండి. ఇదే జపానికి మీకు అక్షరాభ్యాసం జరుగుతోంది. అక్షరాభ్యాసం అంటే అక్షరాలు ఎక్కడుంటాయో మీకు తెలుస్తుంది. మూలాధారం దగ్గర ఉన్న అక్షరాలు చూడండి ఏమున్నాయో. వం షం షం సం, బిందువులు తీసేస్తే అక్షరాలు మీకు ఉంటాయి. బిందువులు ఉంటే అవి మంత్రాలుగా పనిచేస్తాయి, బిందువుని తీసేస్తే అక్షరాలుగా పనిచేస్తాయి. ఇవాళ అంతవరకే నేర్చుకోండి, తర్వాత తర్వాత క్లాసెస్లో మంత్ర విద్య గురించి మనం లోతుగా వెళ్తాం. అంచేత వం షం షం సం నాతో పాటు చదవండి వీలవుతే. నప్తి నేను ఒకసారి చదివాక ఒక లైన్ మీరు ఉచ్చారణ చేయండి. మూలాధారే వారి జపత్రే సచతుష్కే, వంశం శంసం వర్ణ విశాలే సువిశాలే, రక్తం వర్ణం శ్రీగణనాథం భగవంతం, దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. కళ్ళు మూసుకుని మూలాధారం దగ్గర వంశం శంసం కేవలం మీ శరీరం మీద పెట్టుకున్నప్పుడు రివర్స్ అవుతాయి. బొమ్మలో కుడివైపు ఉన్నవి మీకు ఎడమవైపు వస్తాయి, బొమ్మలో ఎడమవైపు ఉన్నవి మీకు కుడివైపు వస్తాయి. అర్థమైంది కదా? అంచేత వంశం బొమ్మలో ఇటువైపు ఉన్నాయి, ఇక్కడ వంశం ఇటువైపు వస్తాయి. అర్థమైందిగా? సంశం ఇటువైపు వస్తాయి మూలాధారంలో. అది ఆలోచించుకోండి. ఈ శక్తి మనకి ఇచ్చేటటువంటి గురుతత్వం యొక్క పేరు శ్రీరామకృష్ణ పరమహంస శారదామాత. మూలాధారాన్ని జాగృతం చేశారు వాళ్ళు. దాని తర్వాత కొంచెం కిందకి రండి. అక్కడ ఎవరున్నారు? సిద్ధిసాయి సత్యసాయి, వాళ్ళు స్వాధిష్టానానికి సంబంధించినటువంటి గురువులు. స్వాధిష్టానంలో ఉన్నటువంటి అక్షరాలు మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా, భం 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 మం యం రం లం. ఈ అక్షరాలు ఆ చక్రంలో ఆ దళాల మీద ఉన్నాయి. స్వాధిష్టానే షడ్దళ పత్రే తనులింగే, బాలాంతావత్ వర్ణ విశాలై సువిశాలై, పీతం వర్ణం వాక్పతి రూపం ద్రుహిణం తం, దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. ఆ స్టూలును ఫోటో తీసిస్తే అక్కడ కనిపిస్తాయి అడ్డం తీసి. అది ఎదురకుండా చక్రాలలో ఆ బొమ్మలు రాసి ఉన్నాయి, అందుకు అవి పెట్టాను అక్కడ. అది తీసాము ఆ ఫోటో. ఫోటో పైకి పెట్టేమా, నేల మీద పెట్టండి. అవి చక్రాలు, రెండో చక్రానికి వచ్చాం. మన శరీరంలో అలాగే ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ మణిపూరక చక్రము. మణిపూరక చక్రం అంటే కింద నుంచి మూడోది, మన నాభి స్థానంలో ఉండేది. అక్కడ ఉన్నటువంటి అక్షరాలు చూసుకోండి ఏంటో. డా నుంచి ఫా వరకు డా ఢా నా తా థా ద నా ప ఫ. అక్కడ అరవిందోని మదర్ మిర్ర అని ఊహించుకోవాలి మీరు. ఈ గురువులందరూ కూడా ఆ చక్రాల మీద పనిచేశారు, విశేషమైనటువంటి పని. అంచేత ఆ గురువుల్ని మనం అక్కడ ఆరోపణ చేస్తున్నాం. నాభిపత్రే పద్మదళాంతే డఫవర్ణే, లక్ష్మీకాంతం గరుడారూఢం నరవీరం, నీలం వర్ణం నిర్గుణ రూపం నిగమాఖ్యం దత్తాత్రేయం శ్రీగురుమూర్తిం ప్రణతోస్మి. దీని తర్వాత లహరి మహాశయ పరమహంస యోగానంద హృదయం దగ్గర, హృదయం దగ్గర శ్వాసకోశము. లహరి మహాశయ వీళ్ళు కూడా శ్వాస విజ్ఞానం మీదే చాలా ఎక్కువ రీసెర్చ్ చేశారు, చాలా విశేషమైనటువంటి జ్ఞానం అందజేశారు. అక్కడ కా నుంచి ఠా వరకు ఉండేటటువంటి అక్షరాలు ఉన్నాయి, కా ఖ గా ఘ గ చా ఛ జ ఝ ని తా ఠా, ఈ 12 అక్షరాలు ఉన్నాయి. ఈ 12 అక్షరాల యొక్క సాధనాత్మకమైనటువంటి వివరణ కఠోపనిషత్తులో ఉంటుంది. తమాషా ఏంటి అంటే, సాయి పుట్టుక ఎక్కడుందో, ఏ లింకుతో వచ్చిందో తెలిసినట్టే ఈ ఉపనిషత్తు ఏ వేదంలో ఇప్పటి వరకు తెలియలేదు. రకరకాలుగా చెప్తారు, ఒకడు అథర్వేదం అంటాడు, ఒకటి సామవేదం అంటాడు, అంటే అన్ని వేదాల్లోనూ ఇది ఉంది అంటారు. ఈ కఠోపనిషత్తు ఈ సప్తఋషి ఆశ్రమానికి పాఠ్య గ్రంథంగా మనం నేర్చుకోబోతున్నాం. ఈ పాఠ్య గ్రంథంగా నేర్చుకునేటటువంటి ఈ కఠోపనిషత్తుకి బేసిస్గా గురు పరంపరలోని 3 శక్తుల్ని మనం ఆహ్వానించుకుంటాం, సాయి, వెంకటేశ, శ్రీరామ్. వెంకటేశ్వర స్వామి కూడా దత్తావతారమే, ఆయన కూడా మానవుడిగా మన మధ్యని చరించాడు, మనలాగే బాధపడ్డాడు. ఆయన శరీరం వదిలేసిన తర్వాత ఆయన యొక్క సమాధే ఆలయంగా మారింది. ఇప్పుడు షిర్డి సాయి యొక్క సమాధి ఆలయంగా ఎలా మారుతుందో, ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి యొక్క ఆ మహాత్ముడి యొక్క సమాధి ఆలయంగా మారి ఇప్పుడు అనేక మందిని ఆకర్షించుకుంటుంది. దత్త గురు సాంప్రదాయం యొక్క ఆలయాల యొక్క గొప్పతనం ఏంటి అంటే, మతాతీతమైనవి. హిందూ దేవాలయాల్లోకి ఇతర మతస్థులు రారు, ఇతర మతస్థులు ప్రార్థన చేసే మందిరాల్లోకి మనం వెళ్ళాం మామూలుగా. కానీ అంతభక్తితోనూ అన్ని మతస్థులు అన్ని చోట్ల కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వస్తారు, అదే ఒక పెద్ద ప్రూఫ్, అది ఒక సమాధి అని. ఆ యాంగిల్లో ఈ కఠోపనిషత్తులో ఉంచినటువంటి పంచాగ్ని విద్య యొక్క పరాకాష్ఠ ఏ వ్యక్తి అయినా చూపించాడు అంటే క్రైస్ట్ చూపించాడు. పరాకాష్ఠ పంచాగ్ని విద్యది, ఆ పంచాగ్ని విద్య యొక్క పరాకాష్ఠ ఆయన చూపించినందుకు క్రిస్టమస్ కంటే ముందు ఈ పంచ కోణాలు ఉన్నటువంటి స్టార్ని ఆకాశంలో పెడతాం మనం పంచాగ్ని విద్యకే. చివరికి ఏమైపోయింది అంటే, దెబ్బలాడుకుని అసలైనటువంటి తత్వాన్ని అర్థం చేసుకోక మతాలు వేరైపోయి ఇంకా అదే ఆధారంగా దెబ్బలాడుకోవటం మొదలెట్టాం. చేత ఇక్కడ మనం నేర్చుకుంటున్నటువంటి ఓం సాయి వెంకటేశ శ్రీరామ్ ఓం అనేటటువంటి మంత్రము మతాతీతమైనటువంటి మంత్రము. 3 వ్యక్తులు ఈ అత్యున్నత యోగ స్థాయిని పొందారు, వారి వలె నేను కూడా ఆ అత్యున్నతమైనటువంటి యోగ స్థాయిని పొందాలి. అడుక్కోవటం కోసం కాదు, వాళ్ళని ప్రార్థన చేయటం, మాకు ఈ కోరిక తీర్చేయండి, ఈ కోరిక తీర్చేయండి అని. ఇక్కడ మనము ఆ అగ్నిని నేర్చుకోబోతున్నాం, ఆ పంచాగ్ని విద్యను నేర్చుకోబోతున్నాం. ఇంచేత ఆ మంత్ర దీక్ష మీరు తీసుకోండి, ఇక్కడ చేతులు హృదయం దగ్గర పెట్టుకోండి, ఒకసారి చెప్పం ఎలా. ఆ పొట్టగని వేళ్ళ గోళ్ళ మీద మాత్రమే మీ దృష్టి ఉండాలి, ఇంకా నా వైపు చూడకండి. ఆ గోళ్ళు చాలా ముఖ్యం. ఇంచేదంటే ముద్రా విజ్ఞానం మనం నేర్చుకునేటప్పుడు ఇది అగ్నికి ప్రతీక, ఈ అంగుష్టము. ఇదే పరిమాణంలో హృదయంలో ఆత్మ ఉంటుంది అని కఠోపనిషత్తులోనూ చెప్తారు, చాలా ఉపనిషత్తులోనూ చెప్తారు. ఆ ధ్యాన యోగంలో మనము నేర్చుకుంటాం. ఒక 2 గంటల్లో అంతా చెప్పలేను కదా. ఫస్ట్ డే కాలేజెస్లో ఏం చేస్తారు అంటే సిలబస్ చెప్పి టైం టేబుల్ ఇస్తారు. అంచేత మీకు సిలబస్ చెప్తున్నాను, టైం టేబుల్ మీరు వేసుకోవాలి, ఎప్పుడు ఏది నేర్చుకుంటారు ఈ విజ్ఞానం అని. ముద్రా విజ్ఞానంలో దీన్ని శక్తి ఆకర్షణ ముద్ర అంటాం, శక్తిని ఆకర్షిస్తుంది ఇది. పొజిషన్ చూసుకోండి, దిగ తీసుకోక్కర్లేదు, రిలాక్స్డ్గా ముద్రలో ఎక్కడా మీరు కష్టపడక్కర్లే, రిలాక్స్డ్గా ఉండండి. కానీ 2 బొటకన వేళ్ళు కలిసి ఉండాలి. ఇది కలవటంతో ఏమవుతుందంటే, యోగ సాధనలో కావలసినటువంటి ఇడ పింగళ శక్తిధారలు కలిసి సుషుమ్నలో ఆటోమేటిక్గా ప్రవహించటం మొదలెడతాయి. జత బట్టకని వెళ్ళచ్చు, నన్ను చూడొద్దు, నా వేపే చూడొద్దు, అసలు శక్తి ఎక్కడా ఉన్నది. ఋగ్వేదంలో సుపర్ణ సూక్తంలో చెప్తాడు, ఆకాశంలో అన్ని రకాల శక్తులు ఉన్నాయి, ఆకర్షించుకునేవాడు ఆకర్షించుకోవచ్చు. శ్లోకం ఏంటి అంటే అది, రుచో అక్షరే పరమే వ్యోమన్ యస్మిన్ దేవ అధివిశ్వే నిషేదు యస్ తన్న వేద కిం రిచా కరిష్యతి ఏతద్ విదుహు సాయిమే సమాసదే. అంతరిక్షం నుంచి ఈ రెండు పొటకన వేళ్ల నుంచి శక్తిని లాక్కుని నాతో పాటు ఐదు భాగాలుగా మంత్రాన్ని చెప్తాను, ఉచ్చారణ చేయండి. ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం. ఇప్పుడు మూడు సార్లు నాతో పాటు కలిపి ఉచ్చారణ చేసేయండి మొత్తం మంత్రాన్ని. సాయి ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం సాయి వెంకటేశ శ్రీరామ్. ఓం ఓం. ఒక్క నిమిషం అలా ఉండి చేతీసేయండి. ఇది నచికేత విద్య అని కఠోపనిషత్తులో చెప్పబడింది. ఆ విద్యనే, ఆ యజ్ఞ విద్యనే ధూనిగా ఈ గురు పరంపర ఉపయోగించుకుంటోంది. వాళ్ళు ఉపయోగించుకుంటున్నట్టు మనం కూడా అజ్ఞాన్ని ఉపయోగించుకోగలగాలి. అది ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. సప్తఋషి ఆశ్రమము దానికి కేటాయించబడింది కనుక.